Hello listeners, welcome to a new episode. This is Harish. ఇవాళ కథలము మాట వినని ఫలితం కథ విందాం. కొత్తపల్లి ఉదయబాబు గారిది. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం దయానిధి మాస్టారి మనసును పెద్ద గాయమే చేసింది. పడక కుర్చీలో కూర్చున్న అతని చేతిలో రెపరెపలాడుతున్న ఉత్తరం, అలాగే ఆయన మనసు కూడా రెపరెపలాడసాగింది. ఏమిటో వెదవ బుద్ధి. లోకంలో ఎవరు ఎలా పోతే మనకెందుకు అనుకోలేకపోతున్నాడు అతను. తెలుసున్నవాడు, తన దగ్గర చదువుకున్నవాడు, తన మనసు తన మాట వింటాడు, తన అభిమానాన్ని పొందినవాడు, తనని అభిమానించేవాడు ఇన్ని అనుకుని సలహా ఇచ్చాడే తప్ప మరే ఉద్దేశంతోనూ కాదు. కానీ శేఖరం ఇలా చేస్తాడని కలనైనా ఊహించలేదు. ఎదుటి మనిషికి సలహా ఇవ్వాలని ప్రతి మనిషికి ఎప్పుడు అనిపిస్తుంది. తను అదే విషయంలో దెబ్బతిని తిన్న అనుభవాలు రుచి చూసి రాటు తేలేకనే కదా నిలువెల్ల నా అనే స్వార్థం ఉన్నవాడెవడు ఎదుటి వాడికి సలహాలు సూచనలు ఇవ్వడు. వాడే తెలుసుకుంటాడులే అని వదిలేస్తాడు. ఇంకా చెప్పాలంటే వాడు బొక్క బోర్లా పడి దెబ్బతిన్నాక చూసి నవ్వుకుంటాడు కూడా. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు అని పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడతాడు. తనకు ఏ కోశానా లాంటి బుద్ధి లేదు. నిజానికి తను ఇచ్చిన సలహా చిన్న విషయం. తను అందరి చేత మంచివాడు, కష్టజీవి, ఉత్తమ ఉపాధ్యాయుడు అనిపించుకుంటున్నాడు. ఇక విద్యార్థినిలైతే తమ తండ్రికి చెప్పుకోలేని ఎన్నో సమస్యలు తనకు చెప్పుకొని బాధపడేవారు. తన పరిధిలో పరిష్కరించలేని వాటిని ఓదార్చేవాడు. ఇలా చేస్తే నీ ఇబ్బంది తొలగుతుందేమో చూడు అని పరిష్కరించగలిగే వాటికి సూచనలు ఇచ్చేవాడు. వాళ్ళు వాటికి పాటించి మీ వల్లే మేమిప్పుడు ప్రశాంతంగా చదువు మీద దృష్టి కేంద్రీకరించగలుగుతున్నాం అంటే ఎంతో ఆనందంగా అనిపించేది. తన గురించి అన్నీ తెలిసిన ఆయన యుండి కూడా శేఖరం వాళ్ళ నాన్న అలా తనకు ఉత్తరం రాయడం ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ఆయన మళ్ళీ ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళజోడు సర్దుకుని చదవసాగాడు. పూజ్యులైన దయానిధి మాస్టారికి శేఖరం వాళ్ళ నాన్న పరబ్రహ్మం నమస్కరించి వ్రాయునది. ఉభయ కుశలోపరి. మా వాడికి ఉద్యోగం వచ్చింది, ఆ విషయం తమకు తెలియజేశాడు. నాకు వాడు ఒక్కడే కొడుకు, వాడి జీతం అంతా అమ్మా నాన్నలకు అంటే మాకు ఇచ్చేయకుండా కొంత తీసి దాచుకోమన్నారట. ఆ విధంగా వాళ్ళు స్వార్థ బుద్ధి ప్రవేశపెట్టి వాడిని మాకు కాకుండా చేయటంలో మీ ఉద్దేశం ఏమిటో అర్థం కావటం లేదు. పెళ్ళి కాని మగపిల్లల దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు చెడు అలవాటుకు బానిసవుతారని మీకు తెలియంది కాదు. మీరు చాలా మంచివారు అనుకున్నాను. ఇలా ఒక కుటుంబంలో వ్యక్తుల మధ్య స్వార్థపూరితమైన ఆలోచనలు రావటం వలన ఆ కుటుంబ పర్యవసానం భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీ చుట్టుపక్కల కుటుంబాలలో మీరు గమనించే ఉంటారు. మీరు చేసిన ఈ పని వల్ల ఎందుకో మీ పట్ల ఉన్న నా గౌరవం కొంత తగ్గిందని మాత్రం చెప్పగలం. ఇలా రాసినందుకు అన్యదా భావించకండి. సెలవు. నమస్కారాలతో పరబ్రహ్మం. దయానిధి మాస్టారికి గతమంతా గుర్తుకొచ్చింది. తాను లెక్కల మాస్టారిగా ఉన్న సమయంలో పరబ్రహ్మం గుంటూరు జిల్లా నుంచి బదిలీ మీద ఈ ఊరు వచ్చాడు. అతను అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ దాని బ్రాంచి ఈ ఊర్లో ఉండటంతో ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేశారు. తెలిసిన బంధువుల సహాయంతో పిల్లల చదువు ఏ పాఠశాలలో బాగుంటుందో తెలుసుకుని తమ పాఠశాలలో జాయిన్ చేశాడు. అప్పటికి శేఖరం 8వ తరగతి చదువుతున్నాడు, వాళ్ళక్క 9. క్రమశిక్షణ వినయ విధేయతలు ఎవరు చెడగొట్టాలని చూసినా తన పని ఏమిటో తాను చూసుకోవటం, ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా మసలుకోవటం ఇవన్నీ శేఖరాన్ని మించి విద్యార్థిగా నిలబెట్టాయి. ఇల్లు దొరక్కపోవటంతో అనుకోకుండా తమ ఇంటి పక్క వాట ఖాళీ అవటంతో అందులోకి వచ్చారు. 5 సంవత్సరాలు హాయిగా జరిగిపోయాయి. చేరిన నెలాళ్ళకే వాళ్ళు తమ కుటుంబ స్నేహితులుగా కలిసిపోయారు. ఇంటర్ పూర్తయ్యాక శేఖరానికి గుంటూరులో ఇంజనీరింగ్ సీట్ రావటంతో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గుంటూరు వెళ్ళిపోయింది. పరబ్రహ్మం కూడా ప్రయత్నం చేసుకుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఈ సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లో పుణ్యమా అని శేఖరం టచ్లోనే ఉన్నాడు. వాళ్ళ అక్కకు డిగ్రీ పూర్తయ్యాక మేనమా వచ్చి పెళ్లి చేసుకొని పెళ్లి చేయటంతో ఆ వాళ్ళు గుంటూరులోనే స్థిరపడ్డట్టు ఆ శేఖరం వల్లనే తెలిసింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శేఖరం తనకు క్యాంపస్ సెలక్షన్ వచ్చిందని 1st తేదీన డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పాడు. పక్కన టీపాయ్ మీద ఉన్న సెల్ ఫోన్ని తీసుకొని శేఖరం తనకు జరిగిన వాట్సాప్ చాట్ చదవటం మొదలుపెట్టాడు. దయానిధి, జీతం ఎంత వస్తుందయ్యా? అసలు 25,000 సార్. కటింగ్ స్పూను 22 చేతికి వస్తుంది. 22లో నేను 10,000 నా ఖర్చులకు ఉంచుకొని మిగతాది నాన్నగారికి పంపిస్తున్నాను సార్. ఒక పంచి, నాన్నగారికి 10 పంపి నువ్వు 12 ఉంచుకో. నువ్వు అన్నట్టుగా 10,000 నీ ఖర్చులకు ఉంచుకొని మిగతా 2,000 నీ శాలరీ అకౌంట్లోనే 1 ఇయర్ ఆర్డీ ఓపెన్ చేయి. ఈ విషయం నీకు తప్ప ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఇంతకీ పెళ్ళెప్పుడు? పెళ్ళి 4 ఏళ్ళ తర్వాత సార్. అప్పటి వరకు లైఫ్ ఎంజాయ్ చేయాలి. మీరు పూర్తిగా చెప్పండి. గుడ్, అలా 1 ఇయర్ అయ్యేసరికి నీ దగ్గర వడ్డీతో సహా 25,000 పోగవుతుంది. దాన్ని 3 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. మళ్ళీ అదే విధంగా కొనసాగించు. మళ్ళీ 1 ఇయర్ అయ్యాక ఈసారి దాన్ని 2 ఏళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. ఓహో, 3వ ఇయర్ కూడా అలాగే వేసి ఫిక్స్ చేయమంటారు. ఈ 3 ఏళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు 4వ ఏడాది చివరికి వచ్చే మొత్తంలో కలపాలి. వెరీ గుడ్. నువ్వు నా శిష్యుడు అయ్యా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ దగ్గర 100,000 ఉంటుంది. ప్రాణం మీదకు వస్తే తప్ప తీయకూడదు. నీ దగ్గర ఈ మొత్తం ఉందని నీకు తప్ప మరెవరికీ తెలియకూడదు. ఆఖరికి మీ తల్లిదండ్రులకు కూడా పనికి మాలిన స్నేహితులు అస్తమాను అప్పులు అడుగుతూ ఉంటారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ లోకంలో బతకటానికి కావలసిన కనీస అవసరాలు తిండి, కూడు, గుడ్డ కావాలంటే డబ్బు ఉండాలి. రేపు ఏదో అనుకోని ఖర్చు రావచ్చు. ఆ రోజు నీకు అర్జెంటుగా 100,000 వస్తుంది, కావాల్సి వస్తుంది. ఏ స్నేహితుడిని అడిగినా 10, 5 ఇస్తారు అంతే. 100,000 లేదని ఎవరు ఇవ్వరు. ఉన్నా ముఖం చాటేస్తారు లేదా వడ్డీ అంటారు. అదే నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎవరిని అడగాల్సిన పని ఉండదు. నువ్వు అనిపించుకోనక్కర్లేదు. పైగా నా వెనుక 100,000 ఉంది అనే ధైర్యం నిన్ను మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. ఏమంటావు? మీకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం మీ దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి ఆత్మీయతతో మీకు ఇలా చెప్పగలగటం చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం సార్. కబుర్లు చెప్పటం, నాలా సలహాలు ఇవ్వటం చాలా తేలిక. ఇది వాస్తవ రూపం దాల్చిన నాడు నాకు చెప్పు. అప్పుడు నిజంగా సంతోషిస్తాను.
మీరే చూస్తారుగా సార్.
ఆశ్చర్యంగా మరునాడు మా ఇద్దరి మొత్తం సంభాషణ మళ్ళీ టెక్స్ట్ మెసేజ్గా వచ్చింది దయానిధికి. అదేంటయ్యా, ఇందులో మీ అక్క నెంబర్ ఉందేంటి? అడిగాడు దయానిధి. ఇదంతా మా అక్కకు పంపాను సార్. సలహా బాగుంది అని అమ్మకు చూపిస్తుంటే మా నాన్నగారు వచ్చి చూసేశారు. నేను ఎవరికి తెలియకూడదు అన్నానుగా. మా ఇంట్లో 4 మధ్య ఏ రహస్యాలు ఉండవు సార్. ఐఎమ్ సారీ. ఈ విషయం ముందుగా చెప్పకపోవటం నా తప్పే సార్. దాని పర్యవసానంగానే పరబ్రహ్మం గారి దగ్గర నుంచి వచ్చిన ఈ ఉత్తరం. ప్రస్తుతానికి శేఖరం తాను రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిరోజు శుభోదయం, శుభరాత్రి సందేశాలు పంపుతూనే ఉన్నాడు. అతను చాట్ చేయడానికి ప్రయత్నించినా తాను రిప్లై ఇవ్వకపోవటంతో అతను తగ్గించాడని చెప్పాలి. శేఖరం అక్క వివాహ శుభలేఖను భార్యాభర్తలిద్దరూ స్వయంగా వచ్చి ఇచ్చి వెళ్ళినా ఎందుకు తనకు వెళ్ళాలనిపించక వెళ్ళలేదు. భార్య శుభాకాంక్షలు పంపాడు అంతే. సుమారు 14 నెలల తర్వాత పరబ్రహ్మానికి కారు ప్రమాదంలో కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయని శేఖరం మెసేజ్ పెట్టాడు. బాగుంటుందని దయానిధి కనకదుర్గమ్మకు దర్శనం చేసుకుని ఆ కుంకుమ ప్రసాదం తీసుకొని గుంటూరు శేఖరం ఇంటికి వెళ్ళాడు. రండి మాస్టారు, ఎంతో శ్రమపడి వచ్చారు, రండి, సాదరంగా ఆహ్వానించాడు దయానిధిని చూస్తూనే పరబ్రహ్మం దంపతులు. తాను స్వయంగా పరబ్రహ్మం నుదుట బొట్టు పెట్టి అమ్మవారి ప్రసాదం తినిపించాడు దయానిధి. భార్యాభర్తలిద్దరూ వారం రోజుల క్రితం ఒక పెళ్లికి వెళ్ళి వస్తుంటే ఎవరో కారు వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో పరబ్రహ్మం భార్య ఎగిరి దారి పక్కన ఉత్తైన గడ్డి ఉన్న పొదల్లో పడటం వల్ల కనుకు దెబ్బలు మాత్రమే తగిలాయి. కానీ డ్రైవింగ్ చేస్తున్న పరబ్రహ్మానికి మాత్రం బైక్తో సహా 20 మీటర్ల దూరం ఈడ్చుకుపోవడంతో ఆయన కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయినాయట. మొత్తం 100,000 పైన అయిందట. మరో 3 నెలలు రెస్ట్ తీసుకుంటే మామూలుగా నడవచ్చని, అయితే మరో 7 ఏళ్ళ వరకు బైక్ డ్రైవ్ చేయకూడదని డాక్టర్లు చెప్పారు. అమ్మాయి అల్లుడు దగ్గరలోనే ఉండటంతో రోజు అమ్మాయి భర్త ఆఫీసుకు వెళ్ళగానే వచ్చి సాయంకాలం వరకు ఉండి వెళ్తుందట. శేఖరం ఎలా ఉన్నాడండి అడిగాడు దయానిధి. వాడికి అసలు రెస్ట్ లేదు. ఉదయం 7 గంటలకు వెళ్ళిన వాడు రాత్రి 10 దాటాక వస్తాడు. వచ్చాక మళ్ళీ ల్యాప్టాప్ ఏదో పని చేస్తూ రెండింటికో పడుకుంటాడు. చెప్తే వినడు. ఏమైనా అంటే అప్పులు తీరాలిగా అంటాడు. ఆనాడు మీరు ఇచ్చిన సలహా ఇచ్చినట్టుగా చేసి ఉంటే బాగుండేది. మిమ్మల్ని చిన్నబుచ్చుతూ రాసిన ఉత్తరం నా అవివేకానికి మన్నించండి అంటూ వాపోయాడు పరబ్రహ్మం. శేఖరాన్ని అడిగానని చెప్పండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, వస్తాను అంటూ వారు ఎంత బ్రతిమలాడినా ఉండకుండా ఇంటికి చేరుకున్నాడు దయానిధి. 4 రోజుల్లో శేఖరం నుంచి ఒక ఉత్తరం వచ్చింది. చదవటం మొదలుపెట్టాడు దయానిధి. పూజ్యులైన మాస్టర్ గారికి మీ శిష్యుడు శేఖరం హృదయపూర్వక నమస్కారాలు. దురాలోచనకి దూరాలోచనకి అర్థం చేసుకుంటే చాలా తేడా ఉంటుందని మీరు ఒకసారి క్లాసులో చెప్పారు. మీరు దూరాలోచనతో చెప్పిన మంచి విషయాన్ని నేను దూరాలోచన చేయబట్టే ఈరోజు దాని ఫలితం అనుభవిస్తున్నాను సార్. నేను సంపాదన మొదలుపెట్టాక మీ సూచన పాటించకుండా నేను నా ఖర్చులకు సరిపడా డబ్బు ఉంచుకొని మిగతా జీతం అమ్మకు పంపుతూ మీరు చెప్పినట్టు కనీసం 2,000 దాయమని కోరాను. నిన్ను ఇంజనీరింగ్ చదివించినందుకు అక్కకు పెళ్లి చేసినందుకు ఎంతో ఖర్చు అయింది. అవన్నీ మీ నాన్న ఉద్యోగం లోన్లో పెట్టి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ డబ్బు కట్టకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అయినా డబ్బు ఎలా దాయాలో మాకు తెలుసు అని చెప్పింది అమ్మ. వాళ్ళు నిజంగానే 2,000 దాస్తున్నారేమో అనుకున్నాను, కానీ వాళ్ళ అప్పులు వాళ్ళు తీర్చుకుంటున్నారని అర్థమైంది. జీతం వచ్చిన 1వ నెల నుంచి మీరు చెప్పినట్టు దాచిన నా దగ్గర 25,000 ఉండేవి. నా వంతు సాయం చేసినట్టు ఉండేది. నాన్నగారి ఆపరేషన్కు 113,000 అయింది. ఈ డబ్బంతా మళ్ళీ పెద్దల మాట చద్దిమూట అని ఎందుకంటారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అందుకే రోజు ఆఫీసును సాయంత్రం 6 గంటలకే అయిపోయినా మరో 3 గంటలు హోమ్ ట్యూషన్స్ చెబుతూ మరో 8 గంటలు అదనంగా సంపాదిస్తూ కష్టపడుతున్నాను. ఈ విషయం ఇంట్లో తెలియదు. ఆ డబ్బు నా పేరు మీదుగా 2 నెలల నుంచి ఆర్డీ కడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర నా కష్టార్జితం 16,000 పైగా ఉంది సార్. ఇలా నా వివాహం అయ్యేంత వరకు కష్టపడతాను. మీ మాట వినని ఫలితంగా నేను విధించుకున్న శిక్ష సార్ ఇది. ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్చే ముందు మా వాడి జీవితానికి పునాది మీరే వేయాలి అనే తల్లిదండ్రులు ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు వాడు ప్రయోజకుడు అయ్యాక వాడిని అలా తయారు చేసిన గురువు ఇచ్చిన సలహాని పాటించకపోవటం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా మిమ్మల్ని కించపరుస్తూ నాన్నగారు మీకు రాసిన ఉత్తరానికి నేను ఇప్పుడు క్షమాపణ చెప్పుకుంటున్నాను. త్వరలో మిమ్మల్ని కలుస్తాను సార్. ఎప్పటిలా నాతో చాట్ చేస్తూ మీ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా నా ప్రార్థన. మళ్ళీ నమస్కారాలతో మీ శిష్యుడు శేఖరం. శేఖరానికి తన పట్ల గురుభక్తికి తేలిక పడిన మనసుతో ఆశీర్వదించాడు దయానిధి ఆ ఉత్తరాన్ని మూసేస్తూ. సమాప్తం.